ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। श्री मात्रे नमः। महाभक्तन नमः। ధనుర్మాస ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇంతవరకు మనం తిరుప్పావై ఋషుల చరిత్ర, భాగవత ప్రవచనం చక్కగా అంతా శ్రవణం చేస్తున్నాం. జగత్ అనేది ఎలా ఉంటుంది అనే దాంట్లో ప్రతి మనం నిన్న శ్రవణం చేసిన ప్రతి దాంట్లో కూడా నా జగత్తును గురించి వింటూనే ఉన్నాం. మానవుల స్వభావాలు ఎలా ఉంటాయో, ఎలా దాని స్వభావాలకు కారణం ఏంటో. అదే దత్తాత్రేయుల వారు పరశురాముడితో జగత్ అనేది ఏమంటాడంటే, ఆయన జీవుల యొక్క కర్మ సంస్కారముల సమిష్టి ఫలితమే జగత్ అంటాడు ఆయన. జగత్ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, జీవులు ఈ జగత్తులో ఉండే జీవులు వారి యొక్క సంస్కారం ఏదైతే ఉందో, వాళ్ళు చేసిన కర్మలు ఏదైతే ఉన్నాయో దాని ఫలితమే, ఆ సమిష్టి ఫలమే జగత్తు అని చెప్తాడు ఆయన. అది చాలా డీప్ గా చెప్తాడనుకోండి. ఇప్పుడు ఆయన భాగవత ప్రవచనంలో చెప్తున్నాడు కదా, కంసుడు ఎలా ప్రవర్తించాడు అనేది. దానికి కారణం ఏంటంటే అతని సంస్కారహీనత అలా ప్రవర్తింప చేస్తున్నాను అనమాట. అటువంటి సంస్కారహీనతల సమిష్టి ఇది, అదే జగత్తు. జగత్తు ఇలా ఉంటానికి కారణం ప్రపంచం ఎందుకు ఇలా ఉంటుంది, మన ఎలా ఆకర్షిస్తోంది, ఎందుకు ఆకర్షిస్తోంది, ఏం చేస్తుందంటే అది సంస్కారమే. అందువల్లనే మరణం కూడా ఆయన అంటాడు మా దత్తాత్రేయులు వారు, మరణం అనేది అది కూడా ఒక ఈ స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, సుషుప్తి ఎలాగైతే అది కూడా ఒక అవస్థ. శాశ్వతం కాదుట మరణం అనేది. చచ్చిపోయారంటే అయిపోయింది అనుకోవద్దు, వారికి మళ్ళీ జన్మ ఉంది. అది తాత్కాలికమైంది అనమాట మరణం కూడా. మరణించిన వాడు మళ్ళీ జన్మిస్తాడు వాడి కర్మ ఫలాన్ని బట్టి. ఉపాధి కూడా రెడీగా ఉంటుంది అక్కడ. ఏ ఉపాధి రావాలి అనేది నిర్ణయించబడి ఉంటుంది. అది ఎవరు నిర్ణయించడు, వాడి కర్మే నిర్ణయిస్తుంది. ఆ కర్మ అనేది ఏంటంటే, కర్మ అంటే ఏంటి, సంకల్పము, క్రియ, ఫలము. ఈ మూడు వ్యవస్థలు ఉంటాయి కర్మలో. నువ్వు చేసే కర్మ, నువ్వు చేసే సంకల్పం, ఆ సంకల్పాన్ని బట్టి నువ్వు చేసే క్రియ, దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని బట్టే ఈ జన్మ. మన ఎదురుగా స్వామివారు అవతార సమయంలో ఎంతో ఒలకపోశారు. ఇప్పుడు అమ్మ చెప్తూనే ఉన్నారు. మరి మనం దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేది ఎవరికి వారికి, అది మనం నిర్ణయించుకోవాలి. అయితే దీనికి ఆయన స్వామివారు హెచ్చరించారు. రాత్రి నేను రాత్రి చదివిన దాంట్లో చెప్పారు, నేను ఇంత బోధిస్తున్నా ఎంత మానవుల స్వభావాలు మారతాయా, దానికి కారణం ఏంటి అంటే అదే సంస్కారం. తులసీదాస్ ఆయన శ్రీరామచంద్రుని చరిత్ర రాద్దామని యమునా నది ఒడ్డున చక్కగా మంచిగా ఒక ప్రదేశాన్ని ఎన్నుకుని చక్కగా చెట్టు కింద కూర్చుని ముందు ధ్యాన నిమగ్నంలో జ్ఞానంలో నిమగ్నమై చక్క ఆలోచన చేస్తున్నట్ట చేస్తుంటే ఇంతలో వేణుగానం వినపడింది. చక్కగా వినపడుతోంది వేణునాదం. మనసు దాని మీదకి వెళ్ళింది. ఈ మర్చిపోయాడు, ఏంటి వేణునాదం వినపడుతోంది, ఇంత మాధుర్యంగా ఉంది, ఎంత శరణానందకరంగా ఉంది వింటున్నాడు. విని మళ్ళీ నిలికి వచ్చిందన్నమాట. ఇందాక ఏం చెప్తారే, ఎరుక మరపు. మన వాళ్ళు పాట పాడతారు చూడండి, మరచినను మరపురారని, తప్పది. మరచినను మరువనీయరు. ఆయన నీ కెపాసిటీ కాదు మరపురాలంటే నేను మర్చిపోవట్లేదని నేను గొప్పతనం చెప్పుకోవడం కాదు. అక్కడ ఆయన నిన్ను మరవనీయుడు, ఆయన్ని నువ్వు మర్చిపోవడం ఆయన మరవనీయుడు, మెలకు చేస్తుంటాడు ఆయన. ఎరుక ఆయన స్వభావం, మర్చిపోవటం అనేది మన స్వభావం. మరుపు అనేది అజ్ఞానం, అవిద్య. ఎరుక అనేది జ్ఞానం. ఎరుక అనేది జ్ఞానం నీలో ఉంది. నీలో నేను అనేదే ఎరుక. నేను గుర్తు చేస్తూ ఉంటుంది నీకు ఎప్పుడు కూడా, ఈ నీ స్థితిని గుర్తు చేస్తూ ఉంటుంది, నీ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది, నిన్ను మేల్కొలుపుతూ ఉంటుంది, అనుక్షణం నిన్ను నీకు ఎరుక చేస్తూ ఉంటుంది. అదే ఎరుక, అదే స్వామి, అదే గురుదేవుడు, అదే గురుశక్తి. నీలో అంతర్గతంగా ఉందది, అందరిలోనూ ఉందది, సర్వవ్యాపకమైంది. అదే బాబుగారు చెప్పింది. ఏమన్నారంటే, నేను అవతార పురుషుడని నమ్ముతున్నారు కదా, మరి నమ్మి నేను ఎంత చెప్తుంటే ఎంతమంది ఆచరిస్తున్నారయ్యా, ఎందుకంటున్నారు ఆయన. తులసిదాస్ కథ దానికి సంబంధించింది అనమాట. వేడుగాను వినపడగానే బయలుదేరి నెమ్మదిగా వెతుక్కుంటూ వెళ్ళాడు. ఓ చిన్న పిల్లవాడు చెట్టు కింద కూర్చుని వేణుగానం చేస్తున్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆయనకి, ఏమిటయ్యా నేను ఇక్కడ కూర్చుని మా ప్రభు యొక్క చరిత్ర రాసుకుందాం అనుకుంటే నీ వేణుగానం నాకు నా మనస్సుని ఆ దాంట్లో నిమగ్నం కాకుండా డిస్టర్బ్ చేస్తోంది, ఆపేవయ్యా. మరి ఆపేయడానికి ఏంది, ఆ గానానికి ముగ్ధుడై వెళ్ళాడు అక్కడికి. అంటే ఆయన అన్నాడు, నా వేణుగానం వల్ల నీకు మనస్సు ఎలా చంచలమైంది, నీ ప్రభువుని ప్రార్థించు, ధ్యానం చేసుకో, నీ మనస్సును స్థిరపరచమని. అప్పుడు ఆయన నీ ప్రభువు అనుగ్రహిస్తాడు అని చెప్తాడు ఆయన తులసిదాస్కి. తులసిదాస్ వెంటనే కూర్చుని ధ్యానం చేసుకుని, ప్రభు నాకు మనస్సులో స్థిరత్వాన్ని ఏర్పరచోయా, నీ కథ రచించడానికి ఈ వేణుగానం నన్ను ఆ మనస్సును స్థిరంగా ఉండకుండా చేస్తోంది అనగానే కళ్ళు తెరిచి చూసేప్పటికి ఎదురుగా కోదండపాణి, తన ప్రభు ఎవరైతే అన్నారో ఆయనే బాలుడు, ఆయనే ఈయన అని గుర్తించట్లే అక్కడ. ఎందువల్ల, అక్కడ ఆయన కూడా ఉపాధికి లోపడి, తను నమ్మిన ఉపాధికి లోపడ్డాడు. నిర్గుణ తత్వాన్ని ఎదగల, సర్వవ్యాపకత్వాన్ని గ్రహించల, నా ప్రభు సర్వవ్యాపకుడు, అన్ని రూపాలు నా ప్రభువే, అందరిలో ప్రకాశించేది నా ప్రభువే అని గుర్తిస్తే, ఇంత మధురమైన వేణుగానం వినిపించేది కూడా నా ప్రభువే అనేది గుర్తించగలిగితే కావాల్సిందేముంది. అదే బాబుగారు మనకు చెప్పింది. ఎంతసేపు ఈ రూపానికి మీరు పరిమితమై, ఈ నామానికి పరిమితమై, ఈ క్రియకు పరిమితమై మీరు ఈ అజ్ఞానంలో అవిద్యలో పడి కొట్టుకుంటున్నారా, గుర్తించండి. నన్ను అవతార పురుషుడని చిన్నోత్తు అంటున్నారు మీరు, కానీ అది అంతర్గతంగా మనస్ఫూర్తిగా దాన్ని గ్రహించి అలా చేసినట్లయితే నా విలువ ఏంటో, నేను అందించే బోధ ఏంటో తెలుస్తుంది కదా అనేది వారి భావం అన్నమాట. హిరణ్యకశిపుడు బాబుగారు చెప్పారు, అంతటా ఉన్నారన్న కదా, ఎక్కడైనా ఉన్నారా అనేటప్పుడు ఈ స్తంభంలో చూపించని అడగటం, స్తంభంలో చూపించమంటానికి నాలో చూపించాను అనగా అర్థం కదా. ఈ అంతటా ఉన్నవాడు నీ నాలోనే ఉన్నాడు అని గ్రహించలేకపోయాడు, అజ్ఞానం. అది స్తంభంలో చూపించమంటాడు, ఛాలెంజ్ అనమాట అది. అజ్ఞానంతో అడిగాడు స్తంభంలో చూపించమని, ఆయన లేడా స్తంభంలో, స్తంభంలో ఉన్నవాడు ఆయనలో లేడా, పోనీ నాలో ఉన్నాడేమో చూపించు అని అంటే ఇంకా అదే జ్ఞానం. అది తెలుసుకోలేకపోయాడు బాబుగారు. అదే అన్నారు, ఆ మాట అనలేకపోవటానికి కారణం ఏంటంటే సంస్కారహీనత. ఆ సంస్కారహీనత అనేది మనం ఎలా జయించాలి, దానికి కారణం ఏంటి అనేది ఏంటంటే విచారణ. ఇప్పుడు మనం ఏదైతే శ్రవణం చేశామో ఆ శ్రవణం చేసిన దాన్ని విచారణ చేయాలి. విచారణ చేస్తే దాంట్లో ఉండేటటువంటి మాధుర్యం ఏదైతే ఉందో ఆ దాంట్లో ఉండేటువంటి ఎస్సెన్స్ మనం పట్టుకోవాలి. విన్నాం, శ్రవణం చేస్తున్నాం. బాబుగారు అన్నారు, పంచదార గ్లాస్ ఉంది, నీరుంది, రెండింటినీ కలిపాం, పానకం అయింది. ఆ పానకం తీయగా ఉంది. మీరు ఆ పానకాన్ని, మధురమైనటువంటి పానకాన్ని, మధురమైనటువంటి ఈ బోధని వింటున్నారు మీరు, కానీ నీరు మధుర స్వరూపులు అవ్వాలి. అంటే అదేంటి, దాంట్లో ఉండేటటువంటి ఆ నీరు అనే దాన్ని అగ్నికి ఆహుతి చేస్తే మధురమైనటువంటి పంచదార మిగులుతుంది, నీరు ఆవిరైపోతుంది. కాబట్టి మీరు మధుర స్వరూపులు అవ్వాలి అంటున్నారన్నమాట. నిన్న దాస్ గారు అమ్మ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు నిన్న. కొండ ఉంది, కొండలో నీరుంది, సూర్యుడు నీటిలో ప్రతిబింబంగా మనకు కనపడుతున్నాడు. ఆ ప్రతిబింబం ఏర్పడటానికి కారణం నీరు. ఆ కొండలో నీరు తీసేసామనుకోండి, ప్రతిబింబం లేదు. ఈ నీరు అనేది మనస్సు, మనస్సు ఎవరు దాంట్లో ప్రతిబింబించేది ప్రకృతి జగత్తుగా కనపడుతోంది, ద్వైత భావన ఏర్పడుతోంది. ఆ ద్వైత భావన మనకి మనలో రహితం కావాలంటే మనలో ఉండేటటువంటి మనస్సుని మనం రహితం చేసుకోవాలి. మనస్సు రహితం కాదు, మనస్సుని అంతర్ముఖం చేయాలి. అంతర్ముఖం చేసినప్పుడు నేను చెప్పారే, వర్షపు చినుకు కింద పడినప్పుడు ఆ చినుకు ఏం కోరుకుంటుంది, నేను ఎప్పుడు సముద్రాన్ని సాగరాన్ని చేరతానా అని కోరుకుంటుందని చెప్పారు కదా నేను దాస్ గారు. అటువంటి ఆవేదనతో మన మనస్సుని అంతర్ముఖం చేసుకుని, అంతర్ముఖం చేసుకున్నట్లయితే మనలో ఉండేటటువంటి ద్వైత బుద్ధి, ద్వైత భావన, అదే అవిద్య లేక అజ్ఞానం అనేది హరింపు చేసుకునే అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని మనం ఎలా పొందుతామంటే ఈ సత్సంగాల్లో, ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో ఏవైతే జరుగుతున్నాయో దాన్ని శ్రవణం చేసి, శ్రవణం చేసిన దాన్ని మననము, మననం చేసిన దాన్ని అది విచారణ నిధిధ్యాసకు రావాలి. అప్పుడే నిర్వికల్ప సమాధి. తాత్కాలికంగా మనం ధ్యానం చేసుకుంటే వచ్చేది సవికల్ప సమాధి. అంటే మనస్సులో వికల్పం పోదు. వికల్పము అంటే ఏంటి, సంకల్పం ఎప్పుడైతే ఉందో వికల్పం ఆటోమేటిక్ గా ఉంటుంది. సభకు వెళ్దామని సంకల్పం కలిగింది వెంటనే, ఇప్పుడే ఎందుకులే 11 గంటకి వెళ్దాం అప్పుడు భాగవత ప్రవచనం ఉంటుంది కదా అని వికల్పం కూడా కలుగుతుంది. వెళ్దామనే సంకల్పానికి పక్కన తప్పకుండా వికల్పం ఉంటుంది. సంకల్పమే లేకపోతే వికల్పం ఉండదు. ఆ సంకల్ప వికల్పాలను రహితం చేసుకునే మార్గమే ఈ విచారణ అనేది. అదే ఇది ధ్యాస. అది ఎప్పుడైతే అదే ధ్యాసలో అయ్యో మనం మిస్ అయిపోతామేమో అనే ధ్యాస ఉన్నట్లయితే తప్పకుండా ఆ ధ్యాసలోనే ఉంటే మనం దాన్ని జయిస్తాము. జయ గురుదేవ్. దీని తర్వాత ఇప్పుడు కాసేపు ధ్యానము, మౌన ధ్యానము, తర్వాత కార్యక్రమం ప్రార్థనతో ముందుకు వెళ్ళండి కార్యక్రమం. హరి ఓ.